హెబ్రూస్. గతంలో దేవుడు మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా అనేకసార్లు మరియు వివిధ మార్గాల్లో మాట్లాడాడు. కాని ఈ చివరి రోజుల్లో అతను తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అతను అన్నిటికీ వారసుడిగా నియమించబడ్డాడు మరియు అతని ద్వారా విశ్వాన్ని సృష్టించాడు. కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం మరియు అతని ఉనికి యొక్క ఖచ్చితమైన ప్రాతినిధ్యం. తన శక్తివంతమైన పదం ద్వారా అన్నిటినీ నిలబెట్టుకుంటాడు. అతను పాపాలను శుద్ధి చేసిన తర్వాత అతను స్వర్గంలో మహిమాన్విత కుడి వైపున కూర్చున్నాడు. కాబట్టి అతను దేవదూతల కంటే తనకు వారసత్వంగా వచ్చిన పేరు ఎంత గొప్పదో అంత గొప్పవాడు అయ్యాడు. దేవా, నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది. నీ రాజ్యానికి నీతి రాజదండం. నీవు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని అసహించుకున్నావు. అందుచేత దేవుడు నీ దేవుడే. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేసేంతవరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని నిన్ను ఆనందతైలముతో అభిషేకించి నిన్ను నీ సహచరుల కంటే ఎక్కువగా ఉంచెను. కాని కోణాలు మోక్షాన్ని వారసత్వంగా పొందేవారికి సేవ చేయడానికి పంపబడిన పరిచర్య ఆత్మలు, మనుష్యకుమారుడు. కాబట్టి మనం విన్నదానిపై మనం మరింత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. తద్వారా మనం దూరంగా ఉండకూడదు. దేవదూతలు చెప్పిన సందేశం కట్టుబడి ఉంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఒడంబడిక మరియు ప్రతి ఉల్లంఘన మరియు అవిధేయత దాని న్యాయమైన శిక్షను పొందినట్లయితే అటువంటి గొప్ప మోక్షాన్ని విస్మరిస్తే మనం ఎలా తప్పించుకుంటాము? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మొదట ప్రకటించిన ఈ మోక్షం అతనిని విన్నవారి ద్వారా మనకు ధృవీకరించబడింది. దేవుడు తన చిత్తానుసారం పంచిపెట్టబడిన సంకేతాలు, అద్భుతాలు మరియు వివిధ అద్భుతాలు మరియు పరిశుద్ధాత్మ బహుమతుల ద్వారా దానికి సాక్ష్యమిచ్చాడు. నువ్వు ఆయనను మనుష్యకుమారునిగా, యేసును దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. మీరు అతనికి మహిమతో మరియు గౌరవంతో పట్టాభిషేకం చేసి ప్రతిదీ అతని పాదాల క్రింద ఉంచారు. కాని దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు ఇప్పుడు కీర్తి మరియు గౌరవంతో పట్టాభిషేకం చేయడాన్ని మనం చూస్తాము. ఎందుకంటే అతను మరణాన్ని అనుభవించాడు. తద్వారా అతను దేవుని దయతో ఉన్నాడు. ప్రతి ఒక్కరికీ మరణాన్ని రుచిచూడాలి. ఎందరో కుమారులను కీర్తిలోకి తీసుకురావడంలో దేవుడు ఎవరికోసం మరియు ఎవరి ద్వారా సమస్తమూ ఉన్నాయో వారి మోక్షానికి రచయితను బాధల ద్వారా పరిపూర్ణంగా మార్చడం సముచితం. ఒకే కుటుంబానికి చెందినవారు కాబట్టి వారిని సోదరులు అని పిలవడానికి యేసు సిగ్గుపడడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, యేసు సహోదరులు అని పిలిచిన వారు పాపానికి మరణించిన తరువాత క్రీస్తు మరణంలో ముంచడం, బాప్తిజం ద్వారా వారి ఖననం నుండి లేపబడి క్రీస్తు శరీరంపై ఆయన చర్చిపై ముంచబడిన దేవుడు. వ్యాఖ్యను ముగించు. పిల్లలకు రక్తమాంసాలు ఉన్నాయి కాబట్టి అతను కూడా వారి మానవత్వంలో పాలుపంచుకున్నాడు. తద్వారా అతను తన మరణం ద్వారా మరణం యొక్క శక్తిని కలిగి ఉన్న వ్యక్తిని నాశనం చేస్తాడు, అంటే దెయ్యం, మరియు వారి జీవితమంతా బానిసత్వంలో ఉన్నవారిని విడిపించాడు. మరణ భయం ఖచ్చితంగా అతను సహాయం చేస్తుంది దేవదూతలు కాదు, కాని అబ్రహం యొక్క వారసులు, విశ్వాసం ఉన్నవారు. ఈ కారణంగా అతను దేవుని సేవలో దయగల మరియు నమ్మకమైన ప్రధాన యాజకునిగా మారడానికి మరియు ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి అతను అన్ని విధాలుగా తన సోదరుల వలె తయారు చేయబడాలి. శోధింపబడినప్పుడు తానే బాధపడ్డాడు గనుక శోధింపబడుతున్న వారికి సహాయం చేయగలడు. కాబట్టి పరలోక పిలుపులో పాలుపంచుకునే పవిత్ర సహోదరులారా, మేము ఒప్పుకునే అపొస్తలుడు మరియు ప్రధాన యాజకుడైన యేసుపై మీ ఆలోచనలను స్థిరపరచుకోండి. మోషే దేవుని మందిరమంతటిలో నమ్మకంగా ఉన్నట్లే అతను తనను నియమించిన వ్యక్తికి నమ్మకంగా ఉన్నాడు. ఇల్లు కట్టేవాడికి ఇంటికంటే గొప్ప గౌరవం ఉన్నట్లే యేసు మోషే కంటే గొప్ప గౌరవానికి అర్హుడు. ఎందుకంటే ప్రతి ఇంటిని ఎవరో ఒకరు నిర్మించారు, కాని దేవుడే ప్రతిదానిని నిర్మించాడు. మోషే దేవుని ఇంటిలో సేవకునిగా విశ్వాసపాత్రంగా ఉన్నాడు. భవిష్యత్తులో చెప్పబోయే దానికి సాక్ష్యమిచ్చాడు. అయితే క్రీస్తు దేవుని ఇంటిపై కుమారునిగా విశ్వాసపాత్రుడు. మన ధైర్యాన్ని మరియు మనం ప్రగల్భాలు పలికే నిరీక్షణను మనం పట్టుకుంటే మనం అతని ఇల్లు. ఆయనను వినుము. ఈరోజు మీరు అతని స్వరాన్ని వింటే తిరుగుబాటులో ఎడారిలో పరీక్షించినప్పుడు మీ తండ్రులు నన్ను పరీక్షించి 40 సంవత్సరాలు నేను చేసిన వాటిని చూసినట్లుగా మీ హృదయాలను కఠినతరం చేసుకోకండి. అందుకే ఆ తరం మీద నాకు కోపం వచ్చి వారి హృదయాలు ఎప్పుడూ దారి తప్పుతున్నాయి, వారికి నా మార్గాలు తెలియవు అని అన్నాను. కాబట్టి నేను నా కోపంతో ప్రమాణం చేశాను, ఇస్రాయేలీయులు నా విశ్రాంతి, కనాను దేశంలోకి ఎప్పటికీ ప్రవేశించరు. సజీవ దేవుడు. అయితే మీలో ఎవరూ పాపం యొక్క మోసంతో కఠినంగా ఉండకుండా ఉండటానికి ఈరోజు అని పిలువబడేంతవరకు ప్రతిరోజూ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. మొదట మనకున్న విశ్వాసాన్ని చివరి వరకు గట్టిగా పట్టుకుంటే క్రీస్తులో పాలు పంచుకోవడానికి వచ్చాం. కావున ఆయన నిత్య జీవితంలోకి ప్రవేశిస్తామనే వాగ్దానము ఇంకా నిలిచి ఉన్నందున మీలో ఎవ్వరూ దానిలో తప్పిపోకుండా జాగ్రత్త పడదాం. వారు చేసినట్లే మనకు కూడా సువార్త, దేవుని కుమారుని జీవితం, మరణం, ఖననం, పునరుద్ధానం మరియు ఆరోహణం బోధించబడింది. కాని వారు విన్న సందేశం వారికి విలువలేదు, ఎందుకంటే విన్నవారు దానిని విశ్వాసంతో కలపలేదు. కొంతమంది ఆ విశ్రాంతిలోకి ప్రవేశిస్తారని ఇంకా మిగిలి ఉంది, మరియు గతంలో సువార్త బోధించిన వారికి విధేయత చూపి వెనుకకు తిరిగినవారు అవిధేయత కారణంగా లోపలికి వెళ్లలేదు. కాబట్టి ఇస్రాయేలీయుల అవిధేయతలో వారి మాదిరిని అనుసరించడం ద్వారా ఎవరూ పడిపోకుండా ఉండేలా మనం ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం. దేవుని వాక్యం సజీవమైనది మరియు చురుకైనది, రెండు వైపులా పదునుగల కత్తి కంటే పదునైనది. ఇది ఆత్మ మరియు ఆత్మ, కీళ్లు మరియు మజ్జలను విభజించే వరకు కూడా చొచ్చుకుపోతుంది. ఇది హృదయం యొక్క ఆలోచనలు మరియు వైఖరులను నిర్ణయిస్తుంది. సమస్త సృష్టిలో ఏదీ భగవంతుని దృష్టికి దాగదు. మనము ఎవరికి లెక్క చెప్పవలసియున్నదో అతని కళ్లముందు సమస్తమును బయలుపరచబడియున్నది. కంపైలర్ యొక్క వ్యాఖ్య: కనానుకు వెళ్లే మార్గంలో ఇస్రాయేలీయులు దేవుణ్ణి గట్టిగా పట్టుకోలేదు కాబట్టి వారు తమ భూసంబంధమైన వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు. అలాగే దేవుణ్ణి గట్టిగా పట్టుకోని స్వర్గానికి వెళ్లే క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక వాగ్దాన దేశంలోకి ప్రవేశించరు. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: సువార్త అతను మనిషిలో ఉంచిన దేవుని ఆత్మను మరణ సమయంలో అతని వద్దకు తిరిగి వస్తాడు. మరణం సమయంలో డెవిల్ మరియు అతని దేవదూతలతో శాశ్వత మరణానికి వెళ్లే దుష్ట మరియు తిరుగుబాటుదారుడి యొక్క శాశ్వతమైన ఆత్మ నుండి విభజిస్తుంది. వ్యాఖ్యను ముగించు. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. పరలోకం గుండా వెళ్లిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, దేవుని కుమారుడైన యేసు. మనం ప్రకటించే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం, ఎందుకంటే మన బలహీనతలపై సానుభూతి చూపలేని ప్రధాన యాజకుడు మనకు లేడు. కాని మనలాగే అన్ని విధాలుగా శోధించబడినవాడు, ఇంకా పాపం లేనివాడు. మనము దయను పొందగలము మరియు మన ఆపద సమయంలో మనకు సహాయం చేసే కృపను పొందేలా విశ్వాసంతో దయ యొక్క సింహాసనాన్ని చేరుకుందాం. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఎంపిక చేయబడతాడు మరియు దేవునికి సంబంధించిన విషయాలలో వారికి ప్రాతినిధ్యం వహించడానికి, పాపాలకు బహుమతులు మరియు బలులు అర్పించడానికి నియమించబడ్డాడు. అతను బలహీనతకు లోనైనందున అజ్ఞానంతో మరియు దారితప్పిన వారితో సున్నితంగా వ్యవహరించగలడు. అందుకే అతను తన పాపాల కోసం, అలాగే ప్రజల పాపాల కోసం బలులు అర్పించవలసి ఉంటుంది. ఎవరూ ఈ గౌరవాన్ని తనపైకి తీసుకోరు. అతను అహరోను వలె దేవునిచే పిలవబడాలి. కాబట్టి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడయ్యే మహిమను తనపైకి తీసుకోలేదు. కాని దేవుడు అతనితో, నువ్వు నా కుమారుడివి, ఈరోజు నేను నీకు తండ్రిని అయ్యాను అని చెప్పాడు. యేసు భూమిపై జీవించిన రోజుల్లో తనను మరణం నుండి రక్షించగల వ్యక్తికి అతను బిగ్గరగా కేకలు మరియు కన్నీళ్లతో ప్రార్థనలు మరియు విన్నపాలను సమర్పించాడు, మరియు అతని గౌరవపూర్వకమైన సమర్పణ కారణంగా అతను విన్నాడు. అతను కుమారుడైనప్పటికీ అతను అనుభవించిన దాని నుండి విధేయతను నేర్చుకున్నాడు మరియు ఒకసారి పరిపూర్ణతను పొందాడు. అతను తనకు విధేయత చూపే వారందరికీ శాశ్వతమైన మోక్షానికి మూలమయ్యాడు మరియు మెల్కీసెడెక్ క్రమంలో ప్రధాన యాజకునిగా దేవునిచే నియమించబడ్డాడు. కాబట్టి క్రీస్తును గూర్చిన ప్రాథమిక బోధనలను వదిలి పరిపక్వతకు వెళ్దాం. మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం మరియు దేవునిపై విశ్వాసం, బాప్తిజం, చేతులు వేయడం, పునరుద్ధానం గురించి మళ్లీ పునాది వేయకూడదు. చనిపోయిన మరియు శాశ్వతమైన తీర్పు. దేవుడు అనుమతిస్తే మేము అలా చేస్తాము. ఒకప్పుడు జ్ఞానోదయం పొందినవారు, పరలోక వరాన్ని రుచిచూసినవారు, పరిశుద్ధాత్మలో పాలు పంచుకున్నవారు, దేవుని వాక్యంలోని మంచితనాన్ని, రాబోయే యుగపు శక్తులను రుచిచూసినవారు పడిపోతే అది అసాధ్యం. పశ్చాత్తాపానికి తిరిగి తీసుకురావాలి, ఎందుకంటే వారి నష్టానికి వారు దేవుని కుమారుడిని మళ్లీ సిలువవేస్తున్నారు మరియు ప్రజల అవమానానికి గురిచేస్తున్నారు. తరచుగా కురుస్తున్న వానలో నీరు త్రాగి ఎవరికి వారు వ్యవసాయం చేస్తున్నారో వారికి ఉపయోగపడే పంటను పండించే భూమి భగవంతుని అనుగ్రహాన్ని పొందుతుంది. కాని ముళ్ళు మరియు ముళ్ల పొదలను ఉత్పత్తి చేసే భూమి విలువలేనిది మరియు శాపానికి గురయ్యే ప్రమాదం ఉంది. చివరికి అది కాల్చివేయబడుతుంది. కంపైలర్ యొక్క వ్యాఖ్య, మీ ఆధ్యాత్మిక భూమిని సాగు చేయడం అనేది దేవుని వాక్యాన్ని నిరంతరం అధ్యయనం చేయడం మరియు ఆధ్యాత్మిక సోదరులతో చర్చలు చేయడం ద్వారా మీ మోక్షానికి భయం మరియు వణుకుతో పనిచేయడం ద్వారా సాధించవచ్చు. వ్యాఖ్యను ముగించు. కొత్త ఒడంబడిక. నేను కొత్త ఒడంబడిక చేస్తానని ప్రభువు చెప్పాడు. దానిలో నేను నా చట్టాలను వారి మనస్సులలో ఉంచుతాను మరియు వారి హృదయాలపై వాటిని వ్రాస్తాను. నేను వారికి దేవుడనే ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు. ఈ ఒడంబడికను కొత్తది అని పిలవడం ద్వారా అతను మొదటిదాన్ని వాడుకలో లేకుండా చేశాడు మరియు వాడుకలో లేనిది మరియు వృద్ధాప్యం త్వరలో అదృశ్యమవుతుంది. ఇప్పుడు మొదటి ఒడంబడికలో ఆరాధన మరియు భూసంబంధమైన పవిత్ర స్థలం కూడా ఉన్నాయి. క్రీస్తు ఇప్పటికే ఇక్కడ ఉన్న మంచి విషయాలకు ప్రధాన పూజారిగా వచ్చినప్పుడు అతను మానవ నిర్మితం కాని గొప్ప మరియు పరిపూర్ణమైన గుడారం గుండా వెళ్లాడు, అంటే ఈ సృష్టిలో భాగం కాదు. అతను శాశ్వతమైన విమోచనను పొంది తన స్వంత రక్తం ద్వారా ఒకసారి అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించాడు. శాశ్వతమైన ఆత్మ ద్వారా తనను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకున్న క్రీస్తు మరణానికి దారితీసే చర్యల నుండి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. తద్వారా మనం సజీవుడైన దేవునికి సేవ చేస్తాము. ఈ కారణంగా క్రీస్తు కొత్త ఒడంబడికకు మధ్యవర్తిగా ఉన్నాడు. పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వతమైన దాన్ని పొందగలరు. ఇప్పుడు అతను మొదటి ఒడంబడిక క్రింద చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి విమోచన క్రయధనంగా మరణించాడు. మోషే ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను ప్రజలందరికీ తెలియజేసినప్పుడు అతను దూడల రక్తాన్ని, నీళ్లను, ఎర్రటి ఉన్ని మరియు హిస్సోపు కొమ్మలను తీసుకుని గ్రంథపు చుట్టను మరియు ప్రజలందరిపై చల్లాడు. అతను, ఇది ఒడంబడిక యొక్క రక్తం, ఇది పాటించమని దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. కాని క్రీస్తు మానవ నిర్మిత అభయారణ్యంలోకి ప్రవేశించలేదు. అది నిజమైన దాని యొక్క కాపీ మాత్రమే. అతను స్వర్గంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మన కోసం దేవుని సన్నిధిలో కనిపించాడు. తనను తాను త్యాగం చేయడం ద్వారా పాపాన్ని పోగొట్టడానికి యుగాల చివరలో అతను ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. మానవుడు ఒకసారి చనిపోవాలని, ఆ తర్వాత తీర్పును ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లే చాలామంది ప్రజల పాపాలను పోగొట్టడానికి క్రీస్తు ఒక్కసారి బలి అయ్యాడు మరియు అతను రెండవసారి కనిపిస్తాడు. పాపం భరించడానికి కాదు, కాని తన కోసం వేచి ఉన్నవారికి మోక్షాన్ని తీసుకురావడానికి. చట్టం రాబోయే మంచి విషయాల యొక్క నీడ మాత్రమే వాస్తవాలు కాదు. మొదట అతను చెప్పాడు, బలులు మరియు అర్పణలు, దహన బలులు మరియు పాప పరిహారార్థ బలులు మీరు కోరుకోలేదు లేదా మీరు వాటిని సంతృప్తిపరచలేదు. అయితే వాటిని ఇజ్రాయెల్ పిల్లలు తయారు చేయాలని చట్టం కోరింది. అప్పుడాయన, ఇదిగో ఉన్నాను, నీ చిత్తం చేయడానికి వచ్చాను అన్నాడు. అతను రెండవ మరియు మెరుగైన ఒడంబడికను స్థాపించడానికి మొదటి ఒడంబడికను పక్కన పెట్టాడు. ఆ సంకల్పం ద్వారా మనం ఒక్కసారిగా యేసుక్రీస్తు శరీరం యొక్క త్యాగం ద్వారా పవిత్రులమయ్యాము. ఆ తర్వాత ఆయన ఇలా అంటాడు, వారి పాపాలు మరియు చట్టవిరుద్ధమైన పనులు నేను ఇక గుర్తుంచుకోను, ఇవి క్షమించబడిన చోట పాపం కోసం ఇకపై త్యాగం ఉండదు. కాబట్టి మనస్సాక్షి నుండి మనలను శుద్ధి చేసేందుకు మన హృదయాలను చిలకరించి స్వచ్ఛమైన నీటితో మన శరీరాలను కడుక్కోవడానికి విశ్వాసం యొక్క పూర్తి భరోసాతో హృదయపూర్వక హృదయంతో దేవునికి దగ్గరవుదాం. వాగ్దానము చేసినవాడు నమ్మకమైనవాడు గనుక మనము చెప్పుకును నిరీక్షణను అచంచలముగా పట్టుకునుము. మనం ఒకరినొకరు ప్రేమ మరియు మంచి పనుల వైపు ఎలా ప్రోత్సహించవచ్చో పరిశీలిద్దాం. కొందరికి అలవాటు ఉన్నట్లుగా మనం కలిసి కలుసుకోవడం మానేయకుండా ఒకరినొకరు ప్రోత్సహిద్దాం మరియు మీరు రోజు సమీపిస్తున్నట్లు చూస్తున్నప్పుడు మరింతగా ప్రోత్సహించుకుందాం. మనకు సత్యం, క్రీస్తు సువార్త ఖననం, ఇమ్మర్షన్, అతని రక్తంలో జ్ఞానాన్ని పొందిన తర్వాత క్రైస్తవులు ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ఉంటే పాపాల కోసం త్యాగం మిగిలి ఉండదు, కాని తీర్పు మరియు మండుతున్న అగ్ని గురించి భయంకరమైన నిరీక్షణ మాత్రమే. దేవుని శత్రువులను భక్షించు. మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన ఎవరైనా ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల సాక్ష్యంపై కనికరం లేకుండా మరణించారు. దేవుని కుమారుడిని పాదాల కింద తొక్కిన తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రమైన విషయంగా భావించి కృప యొక్క ఆత్మను అవమానించిన వ్యక్తి ఎంత తీవ్రంగా శిక్షించబడతాడని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే పగ తీర్చుకోవడం నాదే అని చెప్పిన వ్యక్తి మనకు తెలుసు, నేను తిరిగి చెల్లిస్తాను మరియు మళ్లీ ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. సజీవుడైన దేవుని చేతిలో పడడం చాలా భయంకరమైన విషయం. నీకు వెలుగు వచ్చిన తర్వాత బాధలను ఎదుర్కొంటూ గొప్ప పోటీలో నిలబడిన ఆ పూర్వపు రోజులను గుర్తుంచుకో. కొన్నిసార్లు మీరు బహిరంగంగా అవమానానికి మరియు హింసకు గురయ్యారు, ఇతర సమయాల్లో మీరు చికిత్స పొందిన వారితో ప్రక్కన నిలబడ్డారు. మీరు జైలులో ఉన్నవారి పట్ల సానుభూతి చూపారు మరియు మీ ఆస్తిని జప్తు చేయడాన్ని ఆనందంగా అంగీకరించారు, ఎందుకంటే మీకు మంచి మరియు శాశ్వతమైన ఆస్తులు ఉన్నాయని మీకు తెలుసు. కాబట్టి మీ విశ్వాసాన్ని వదులుకోవద్దు, అది గొప్పగా బహుమానం పొందుతుంది. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన వాగ్దానాన్ని పొందేలా మీరు పట్టుదలతో ఉండాలి. కొద్దిసేపట్లో వచ్చేవాడు వస్తాడు మరియు ఆలస్యం చేయడు, కాని నా నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. అతను వెనక్కి తగ్గితే నేను అతని పట్ల సంతోషించను, అయితే మేము వెనుకకు ముడుచుకుపోయి నాశనం చేయబడేవారిలో కాదు కాని నమ్మి రక్షించబడిన వారిలో ఉన్నాము. పనిలో విశ్వాసం. విశ్వాసం అంటే మనం దేనికోసం ఆశిస్తున్నామో మరియు మనం చూడని వాటి గురించి ఖచ్చితంగా కాకపోవచ్చు లేదా నేను అనుకుంటున్నాను. విశ్వం భగవంతుని ఆజ్ఞ ప్రకారం ఏర్పడిందని మనం అర్థం చేసుకున్నాము, కనిపించే వాటి నుండి తయారు చేయబడలేదు. విశ్వాసం ద్వారా కయీను చేసిన దానికంటే హేబెలు దేవునికి మంచి బలిని అర్పించాడు, అతను నీతిమంతుడిగా ప్రశంసించబడ్డాడు. హనోకు ఈ జీవితం నుండి తీసివేయబడ్డాడు, దేవుడు అతనిని దూరంగా తీసుకున్నందున అతను మరణాన్ని అనుభవించలేదు. నోవహు పవిత్ర భయంతో తన కుటుంబాన్ని రక్షించడానికి ఓడను నిర్మించాడు మరియు విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడు అయ్యాడు. అబ్రహాము విధేయత చూపాడు మరియు అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక దేవుడు ఆదేశించినట్లు వెళ్లాడు. ఇస్సాకు మరియు యాకోబులాగా అబ్రహాము డేరాలలో నివసించే అపరిచితుడిలా వాగ్దానం చేయబడిన దేశంలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము వాగ్దానము చేసిన తనను నమ్మకస్తునిగా భావించినందున అతడు తండ్రిగా మారగలిగాడు. అబ్రహాము వాగ్దానాల కుమారుడైన ఇస్సాకును దేవుడు మృతులలో నుండి లేపగలడని వాదించాడు. ఇస్సాకు యాకోబు మరియు ఏశావుల భవిష్యత్తు గురించి ఆశీర్వదించాడు. యాకోబు మరణిస్తున్నప్పుడు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఆరాధించాడు. జోసెఫ్ ఈజిప్టు నుండి ఇస్రాయేలీయుల వలస గురించి మాట్లాడాడు మరియు అతని ఎముకల గురించి సూచనలు ఇచ్చాడు. మోషే తల్లిదండ్రులు అతను సాధారణ పిల్లవాడు కాదని చూసి 3 నెలలు దాచారు. మోషే దేవుని ప్రజలను ఎన్నుకున్న ఫరో కుమార్తె యొక్క కుమారునిగా గుర్తించబడటానికి నిరాకరించాడు. మోషే పస్కాను మరియు రక్తాన్ని చిలకరిస్తూ ఇస్రాయేలు మొదటి సంతానం నుండి మరణదూతను కాపాడాడు. ప్రజలు ఎండిపోయిన భూమిలో వలె ఎర్ర సముద్రం గుండా వెళ్లారు. ప్రజలు 7 రోజులు తమ చుట్టూ తిరిగిన తర్వాత ఎరికో గోడలు కూలిపోయాయి. వేశ్య రాహాబు గూఢచారులను స్వాగతించినందున అవిధేయులైన వారితో చంపబడలేదు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం, ఎందుకంటే ఆయన వద్దకు వచ్చే ఎవరైనా ఆయన ఉన్నారని మరియు ఆయనను తీవ్రంగా వెదకువారికి ప్రతిఫలమిస్తారని నమ్మాలి. ఈ ప్రజలందరూ చనిపోయినప్పుడు విశ్వాసంతో జీవించారు. వాగ్దానం చేయబడిన వాటిని వారు పొందలేదు, వారు దూరం నుండి మాత్రమే చూసి స్వాగతం పలికారు. వారు తమ స్వర్గపు ఇంటికోసం వెతుకుతున్న భూమిపై విదేశీయులు మరియు అపరిచితులని వారు అంగీకరించారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ఈ ఉదాహరణలలో ప్రతిదానికి ఒక సాధారణ థ్రెడ్ ఉంది, నమ్మకం మరియు విశ్వాసం ఆధారంగా చర్యలు. వ్యాఖ్యను ముగించు. ఇంకా ఏం చెప్పను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, శామ్యూల్ మరియు ప్రవక్తల గురించి చెప్పడానికి నాకు సమయం లేదు. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించి న్యాయాన్ని నిర్వహించి వాగ్దానం చేసిన వాటిని పొందారు. సింహాల నోళ్లను మూసేసి జ్వాలల ఉగ్రతను ఆర్పివేసి కత్తి అంచు నుండి తప్పించుకున్నవాడు. వీరి బలహీనత బలంగా మార్చబడింది మరియు ఎవరు యుద్ధంలో శక్తివంతంగా మారారు మరియు విదేశీ సైన్యాలను ఓడించారు. స్త్రీలు తమ చనిపోయిన వారిని తిరిగి పొందారు, తిరిగి బ్రతికించారు. మరికొందరు హింసించబడ్డారు మరియు విడుదల చేయడానికి నిరాకరించారు, తద్వారా వారు మెరుగైన పునరుద్ధానాన్ని పొందవచ్చు. కొందరు ఎగతాళి మరియు కొరడా దెబ్బలను ఎదుర్కొన్నారు, మరికొందరు గొలుసులతో బంధించబడ్డారు మరియు జైలులో ఉంచబడ్డారు. వారు రాళ్లతో కొట్టబడ్డారు, అవి రెండుగా కత్తిరించబడ్డాయి, వారు కత్తిచేత చంపబడ్డారు. వారు గొడ్డే చర్మములతోనూ మేక చర్మములతోనూ సంచరించి నిరుపేదలుగా హింసించబడి లోకము వారికి తగినది కాదు. వారు ఎడారులలో మరియు పర్వతాలలో మరియు గుహలలో మరియు భూమిలోని రంధ్రాలలో సంచరించారు. వీళ్లందరూ తమ విశ్వాసం కోసం మెచ్చుకున్నారు, అయినప్పటికీ వాగ్దానం చేయబడినది వారి జీవితంలో ఎవరూ పొందలేదు. దేవుని క్రమశిక్షణ. పాపానికి వ్యతిరేకంగా మీ పోరాటంలో మీ రక్తాన్ని చిందించే స్థాయికి మీరు ఇంకా ప్రతిఘటించలేదు. మిమ్మల్ని కుమారులుగా సంబోధించే ప్రోత్సాహకరమైన పదాన్ని మీరు మరచిపోయారు. నా కుమారుడా, ప్రభువు యొక్క క్రమశిక్షణను తేలికపరచవద్దు, మరియు అతను నిన్ను మందలించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు, ఎందుకంటే ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు, మరియు అతను అంగీకరించిన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తాడు. కొడుకుగా, క్రమశిక్షణగా కష్టాలను భరించండి. దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు. ఏ కొడుకు తన తండ్రిచే క్రమశిక్షణ పొందలేడు? ఏ క్రమశిక్షణ ఆ సమయంలో ఆహ్లాదకరంగా అనిపించదు, కాని బాధాకరమైనది. అయితే ఆ తర్వాత దాని ద్వారా శిక్షణ పొందిన వారికి అది నీతి మరియు శాంతి యొక్క పంటను ఉత్పత్తి చేస్తుంది. ప్రజలందరితో శాంతియుతంగా జీవించడానికి మరియు పవిత్రంగా ఉండటానికి ప్రతి ప్రయత్నం చేయండి. పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు. భగవంతుని కృపను ఎవరూ కోల్పోకుండా మరియు అనేక మందిని ఇబ్బంది పెట్టడానికి మరియు అపవిత్రం చేయడానికి ఎటువంటి చేదు మూలాలు పెరగకుండా చూసుకోండి. పెద్ద కొడుకుగా తన వారసత్వ హక్కులను అమ్ముకున్న ఏసావు వలె ఎవరూ లైంగిక దుర్నీతి లేదా దైవభక్తి లేనివారు కాకుండా చూడండి. మేము కదలలేని రాజ్యాన్ని పొందుతున్నాము, మనం కృతజ్ఞతతో ఉంటాము, కాబట్టి మన దేవుడు దహించే అగ్ని కోసం భక్తితో మరియు భయంతో దేవుడిని అంగీకరించేలా ఆరాధిద్దాం. సోదరులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండండి. అపరిచితులకు వినోదాన్ని అందించడం మర్చిపోవద్దు, కాని వేరే సువార్తను బోధించే మరియు క్రీస్తు మానవ శరీరంలో దేవుడు అని తిరస్కరించేవారిని కాదు, ఎందుకంటే కొంతమంది అలా చేయడం ద్వారా దేవదూతలకు తెలియకుండానే వినోదం పొందారు. జైలులో ఉన్న మీ క్రైస్తవ సహోదరులను మీరు వారితోటి ఖైదీలుగా భావించి మీరు బాధపడుతున్నట్లుగా దుర్వినియోగం చేయబడిన వారిని గుర్తుంచుకోండి. వివాహాన్ని అందరూ గౌరవించాలి మరియు వివాహ మంచాన్ని స్వచ్ఛంగా ఉంచాలి, ఎందుకంటే ఒడంబడికను ఉల్లంఘించే వ్యభిచారిని మరియు మీ జీవిత భాగస్వామి కాని వారితో లైంగిక సంబంధం కలిగి ఉన్న అన్ని లైంగిక అనైతికతను కూడా వ్యభిచారం అని కూడా సూచిస్తారు. మీ జీవితాలను ధన వ్యామోహం నుండి దూరంగా ఉంచుకోండి మరియు మీకు ఉన్నదానితో సంతృప్తి చెందండి. అన్ని రకాల వింత బోధలకు మోసపోకండి. దేవునికి నిరంతరం స్తుతిబలి అర్పించాలి. ఆయన పేరును ఒప్పుకునే పెదవుల ఫలం. మంచి చేయడం మరియు ఇతరులతో పంచుకోవడం మర్చిపోవద్దు. అలాంటి త్యాగాలతో దేవుడు సంతోషిస్తాడు. మీ నాయకులకు విధేయత చూపండి మరియు అధికారానికి మరియు ఉపదేశానికి వారి అధికారానికి లొంగిపోవడానికి. వారు మీపై నిఘా ఉంచుతారు, నిర్దేశించరు, కాని ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు, కాబట్టి మీరు ప్రధాన కాపరికి ఖాతా ఇవ్వాల్సిన ఆధ్యాత్మిక పురుషులుగా చర్య తీసుకోవచ్చు. పాటించండి. వారి పని భారంగా కాకుండా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే అది మీకు ప్రయోజనం కలిగించదు. హీబ్రూస్ నుండి ముఖ్య అంశాలు. పాపం యొక్క మోసం ఒకరి హృదయాన్ని కఠినతరం చేస్తుంది. మీరు విన్నదానిపై శ్రద్ధ వహించండి, తద్వారా మీరు దూరంగా వెళ్లకుండా ఉండండి. సహోదరులారా, క్రైస్తవులారా, మీలో ఎవరికీ పాపభరిత అవిశ్వాస హృదయం సజీవుడైన దేవుని నుండి దూరమయ్యేలా చూసుకోండి. ఒకసారి జ్ఞానోదయం పొంది పరలోక బహుమతిని రుచిచూసి పరిశుద్ధాత్మలో పాలుపంచుకున్నవారు మరియు రాబోయే యుగం యొక్క శక్తులు వారు పడిపోయినట్లయితే తిరిగి పశ్చాత్తాపానికి తీసుకురావడం అసాధ్యం. పాత ఒడంబడిక అనేది కొత్త ఒడంబడికలో చేర్చబడే వాటి యొక్క భూసంబంధమైన నీడలు మరియు రకాలు, కాబట్టి ఇది కొత్త ఒడంబడిక కంటే తక్కువ. మనం సత్యం సువార్త జ్ఞానాన్ని స్వీకరించి పాటించిన తర్వాత క్రైస్తవులు ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ఉంటే వారు క్రీస్తు నుండి తమను తాము దూరం చేసుకున్నందున పాపాల కోసం త్యాగం మిగిలి ఉండదు. మంచి చేయడంలో మరియు ధర్మబద్ధంగా జీవించడంలో వారి చర్యల ద్వారా వారి విశ్వాసం మరియు విశ్వాసం యొక్క లోతు చూపబడుతుంది. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. దాని ద్వారా శిక్షణ పొందినట్లయితే అది నీతి మరియు శాంతి యొక్క పంటను ఉత్పత్తి చేస్తుంది.